ఈసారి 2 2 4 8,000 మంత్ర జపం దొరుకుతోంది ఈ ప్రాంతంలో. ఇచ్చిన వారికి, విన్నవారికి, అందరికీ కూడా శుభం ఇస్తుంది. మంత్రం ఎంతో గొప్పది. మంత్రం అగ్ని వంటిది అన్నారు. అగ్ని తెలిసి తొక్కినా తెలియక తొక్కినా కాలుస్తుంది. కాల్చడం అగ్ని యొక్క లక్షణం. మంత్రం కూడా మీరు ఇష్టపడి విన్నా, ఇష్టం లేక విన్నా, పొరపాటున విన్నా, బృందావనాన్ని యమునా తీరంలో పెట్టి ఓ బృందావనమా కలియుగాంతం వరకు ఇక్కడ ఉండు, ఆ తర్వాత నువ్వు అదృశ్య రూపంలో ఉండు, యుగాంతంలో కూడా నాశనం లేకుండా భూలోకంలో 2 క్షేత్రాలు ఉంటాయి, 1 కాశీ, 2 బృందావనం, అందులో ఈ బృందావనం కూడా ప్రజల్ని తరింపజేయుగాక అన్నాడు. అందులో గోలోకం నుంచి భూలోకానికి వచ్చిన దివ్యక్షేత్రం బృందావనం. ఈ బృందావనం మీదుగా యమున ప్రవహించింది అన్నమాట. యమునా నదిలో కొన్ని కొన్ని చోట్లు బాగా లోతుగా ఉంటాయి. యమున అన్ని చోట్ల ఒకే రకం ఉండదు కదా, నదులు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక్కో చోటేమో ఎన్ని మెట్లు దిగినా మోకాలు లోతు నీరు రాదు, ఒక్కో చోట ఒక మెట్టు దిగామా కింద అగాధం, ఇక అయిపోయినట్టు వాడి పని. గంగానదిలో దిగేటప్పుడు ఈ ప్రమాదం గుర్తించారుగా మీరు, నారద ఘాట్ ఉంది, అక్కడ ఒక మెట్టు దగ్గర దిగితే కింద ఇంకేముండదు, అడుగునంత అయోమయం, బురదలో గురిగిపోయామో అంతే సంగతి. అందుకనే తొందరపడిపోయి నీళ్లల్లోకి దిక్కకూడదు. నదీనాం శస్త్రపాణీనాం నఖినాం శృంగిణాం తథా విశ్వాసో నైవ కర్తవ్య స్త్రీషు రాజకులేషు చ అని పంచతంత్రంలో విష్ణు శర్మ చెప్పాడు. నదులను నమ్మి తొందరపడి దిగకండి, ఎందుకంటే ఇక్కడేమో మెట్టున్నట్టు ఉంటుంది, రాయి ఉంటుంది, ఆ రాయి వెనక అసలు ఏ అగాధం ఉంటుందో తెలియదు, లేదా అడుగున రాళ్ళు ఉండొచ్చు, ముళ్ళు ఉండొచ్చు, ఇంకేవో ఉండొచ్చు, మొసళ్ళు ఉండొచ్చు, కాబట్టి నదుల్లో దిగితే అడుగునే మళ్ళీ పైకి వస్తావో లేదో తెలియదు, పైన ఏదండి కానీ లోపలికి దిగిపోకండి అన్నాడు ఆయన. నదులను నమ్మి దిగద్దు. శస్త్రపాణీనాం, చేతిలో ఆయుధములు ఉన్నవాడిని కూడా తొందరపడి నమ్మకూడదు. కత్తి చేత్తో పుచ్చుకు తిరుగుతున్నవాడు ఇలా అన్నాడా, పక్కనున్నవాడికి తెలియదు, వాడు ముక్కో కాలో కన్నో పోతుంది. అందుకని వంట చేస్తున్నప్పుడు పటాపటాపటా చాకులతో ఏదైనా కోస్తున్నప్పుడు వెళ్ళి మాట్లాడకూడదు భామామణి గారి దగ్గరికి. ఎంతైనా ఎంత సత్యనారాయణ గారికి ఆవిడ సతీమణి అయినా ఆవిడేదో కత్తితో కొట్టుకుంటూ ఉంటే ఈయన వెళ్ళి భామా అన్నారా, ఈలోపు ఆవిడ ఆ వేలు మీద కొట్టేయచ్చు. మళ్ళీ వేలు తెగిందంటే కట్లు కట్టాలి. అందుకని వంట చేస్తున్నప్పుడు కత్తులకి కూడా ఏమో తుపాకీ కదా అది పేలుతుంది, అలా పేలు తచ్చిపోయారు ఈ మధ్యన కొందరు. కానిస్టేబుల్గా శుభ్రం చేసుకుని మా దానివి మాకు తెలుసండి, ఇది ఓసారి అయింది గణపురం అనే ఒక ఊళ్ళో మా నాన్నగారు ఓ సమాజంలో స్త్రీ సమాజంలో సంస్కృతం చెప్పడానికి వెళ్ళారు. ఆ సంస్కృత పాఠశాలని పాప వరలక్ష్మ గారిని ఒక ఆవిడ నడిపేది. ఆవిడ ఆవు ఏది మంచి మంచి కొంగులు వస్తున్న ఆవుదోడు, నా తల్లి నా తండ్రి నా తండ్రి అంటూ అది ఆడదో మగదో తెలియదు అనుకోండి, నా తండ్రి నా తల్లిని గుర్తుపెట్టుకుని ఇంతలో ఏం మేస్ట రోజులు కట్లేశారు ఆవిడికి. పైగా ఆ కొమ్ములు గుచ్చుకోకూడని తోడు గుచ్చుకున్నాయి, రోజులు కట్లేశారు ఆవిడికి. పైగా ఆ కొమ్ములు గుచ్చుకోకూడని తోడు గుచ్చుకున్నాయి. ఇక అక్కడి నుంచి చూడండి బాత్రూమ్కి వెళ్ళలేదు, బయటికి రాలేదు. కాబట్టి ఆవు మీదే, ఆవుతో పాటు కొమ్ములు మీ కావని విషయం గుర్తుపెట్టుకోవాలి. కొమ్ములు ఉన్న వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, అవి ఏ క్షణంలో కొమ్ములు విసురుతాయో తెలియదు. అందుకని ఏమన్నారు, శృంగిణాం, కొమ్ములు ఉన్న వాటిని కూడా. అలాగే వేశ్యా స్త్రీలు, వాళ్ళకి మన నియమాలు ఏముంటాయి, డబ్బు కథలు విన్నారుగా, అటువంటి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండు. రాయి ఉద్యోగం ఇస్తున్నాడు, వాడెంతటి వాడు మొహం ముసలాడు అన్నావా, ఎవడో జారేస్తాడు నీ ఉద్యోగం పోతుంది, రేపటి రావద్దు అంటాడు. అంతేతా, వాడు మనవాడే, వాడేం చేస్తాడులే, వాడు రాడులే, ముసలాడే అనుకోవద్దు, ముసలాడే ఎసరు పెట్టగలడు. అలాగే ఒక్కోసారి ఎందుకు ఉండేవాడు, ఇక మీరు నాకు గురువు అండి, నేను పేరుకి ప్రిన్సిపాల్ అండి, మీకు ఏదైనా అత్యవసరం అయితే లీవ్ పెట్టుకుని వాడండి, నేను చూసుకుంటానన్నాడు. సరే, నేను ఎప్పుడు లీవ్ పెట్టేవాడిని కాదు, కర్మయోగం వల్ల ఓ రోజున అర్జెంటుగా మా నాన్నగారు మరణించాక వెళ్ళవలసి వచ్చింది, అందుకని ప్రిన్సిపాల్ గారు లేరు కదా ప్యూనికి చెప్పి వచ్చాక నేను ఫోన్ చేస్తానని చెప్పి రైలు ఎక్కా. ఇక చూడండి ఆయన ఎంత కష్టం వస్తే మాత్రం అంత ఇర్రెస్పాన్సిబిలిటీయా, చెప్పకుండా వెళ్ళిపోతారు అంటాడు. మీరే కదండి, మీరే నాకు గురువు అన్నారు కదంటే అంటామండి మాట వలసగను అన్నాడు ఆయన. కాబట్టి మన పై ఆఫీసర్కి మనం చెప్పా పెట్టకుండా వెళితే ఎప్పుడూ మండిపోతుంది,
చాలా జాగ్రత్తగా ఉండాలండి.
హెచ్ఎం దగ్గర ఎలా ఉండాలో సత్యనారాయణ గారిని చూసి నేర్చుకుంటే 33 ఏళ్ళు ఒకే స్కూల్లో పనిచేస్తాం. నేను రాష్ట్రపతి అవార్డు గ్రహీతను కదా అని ఎప్పుడైనా విర్రవీగారైనా అలా విర్రవీగి ఉంటే ఒకే స్కూల్లో ఎందుకు పనిచేస్తారు? అసలైన అవార్డులు పొందిన వాళ్ళు జాగ్రత్తగా ఉంటారండి. ఏమీ లేని వాడే ఏంటి నేను రాజీనామా ఇచ్చేస్తాను అని హెచ్ఎంతో తగాదా పెట్టుకుని రోజు అశాంతి పాలైన వాళ్ళని ఎంతో మందిని చూసాం. కాబట్టి తెలివైన వాడు పై ఆఫీసర్తో చాలా జాగ్రత్తగా పనులు చేయించుకోవాలి. ఎందుకంటే వాడు అధికారి, ఏ క్షణంలో ఏ తెక్కోసుకో తెలియదు. అందువల్ల మహారాజుల్ని కూడా అంటే అర్థం పై అధికారులు కూడా నమ్మరాదు. ఇవి తెలుసుకోవాలి. యమునా నది కూడా భయంకరమైన నది. కొన్ని చోట్ల అగాధం, కొన్ని చోట్లేమో సుగాధం, అలా ఉంటూ ఉంటుంది. అందులో బృందావనంలో ఒక చోటు మరీ లోతుగా ఉంటుంది. ఆ లోతైన ప్రాంతాన్ని హ్రదము అంటారు సంస్కృతంలో, తెలుగులో మడుగు అంటారు. అదే కాళింది హ్రదం. కాళింది అంటే యమున. యమునా నదిలో ఉన్న ఒక లోతైన ప్రాంతం కాళింది హ్రదం. ఈ హ్రదం దగ్గర 3 మహానుభావులు తరించారు. ఒకడు సౌభరి, ఇంకొకడెవరు పరమ పూజ్యుడు ధ్రువుడు, మూడవవాడు అంబరీషుడు. 3 తరింపజేసింది ఈ కాళింది హ్రదం. పూర్వం పరమ పవిత్రమైన మనువంశంలో యువనాశుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఈ యువనాశ మహారాజు గారికి పిల్లలు లేరు. అందుకని వశిష్ఠుణ్ణి పిలిచి, వశిష్ట మా వంశం నిలబడాలి, దానికి ఏదైనా మార్గం చెప్పు అన్నాడు. మంచి యాగం ఒకటి ఉన్నది, పుత్రకామేష్టి అని. ఈ యాగం అనంతరం మంత్రించిన జలం నీకు ఇస్తాను, ఈ జలం నీ భార్యల చేత తాగిస్తే వాళ్ళు సంతానం పొందుతారు అన్నాడు వశిష్ఠుడు. ఆయన యజ్ఞం చేశాడు. యజ్ఞకాలంలో ఇప్పట్లాగా యజ్ఞం అయిపోయిన వెంటనే పైకి వెళ్ళి మంచం మీద పడుకునేవారు కాదు, యాగశాలలో పడుకోవాలి. అందులో యజమానిశాల, పత్నీశాల, ఆగ్నేయద్రశాల, ఇలా ఏ శాల కాశాల విడివిడిగా ఉంటాయి. యజ్ఞం చేసే రాజుగారు ఒక శాలలో పడుకోవాలి, భార్యలు మరొక శాలలో పడుకుంటారు. రాజుగారు రాత్రి యాగశాలలో పడుకున్నాడు. యజ్ఞగుండాల్లో మంటలా ఉంటూనే ఉంటుంది యజ్ఞం జరిగినంతకాలం, మధ్యలో ఆరిపోవడాలు ఉండవుగా. ఇదిగో అఖండ జ్యోతిలేగా. ఆ రోజు తమాషా జరిగింది. వశిష్ఠుడు రేపటితో యజ్ఞం పూర్తవుతోంది, యజ్ఞానంతరం త్రాగాలి. ఎవరు? ఈ యువనాశుడి భార్యలు మంత్రజలం తాగాలి. తాగితే వాళ్ళకి సంతానం కలుగుతుందని భావించి ఓ పెద్ద బంగారపు కుండ నిండా పవిత్ర నదీనద జలాలు పోసి దాన్ని మంత్రించి మూలికలు కలిపి ఈ పత్రీశాలకి యజమానిశాలకి మధ్యలో ఒక వేదిక ఉంది, ఆ వేదిక మీద పెట్టాడు. ఇటు రాజుగారు పడుకున్నారు, ఎడం వైపున భార్యలు పడుకున్నారు, మధ్యలో వేదిక, ఏది పుస్తకాలు పెట్టుకోవడానికి టేబుల్ వేసినట్టుగా ఆ వేదిక మీద మంత్రజలం. ఆ మంత్రజలం మర్నాడు తాగాలి భార్యలు. రాత్రికి రాజుగారికి దాహం వేసింది. అదేమో కళ్యాణి ఫంక్షన్ హాల్ కాదు. కళ్యాణి ఫంక్షన్ హాల్ అయితే పాపం భామామణి గారు, సీతామణి గారు, మన జ్యోతిలు వారు ఎవరో ఒకడు మంచినీళ్ళు పెట్టేవారు, వాటర్ బాటిల్ వేసి అక్కడ వాటర్ బాటిల్ వేసారు. రాజుగారికి దాహం వేసింది. ఆ నిద్ర వత్తులు లేచి ఈ నీళ్ళు ఆయన తాగేశాడు. మంత్రజలం, ఏ మంత్రజలం? తెల్లారి వాళ్ళు ఆవిడ తాగాలి, తాగితే ఆవిడికి గర్భం రావాలి, గర్భం వచ్చి పిల్లలు కనాలి. ఆ నీళ్ళు ఈయన తాగాడు. అందులో రాత్రి ఏ నీళ్లు పడితే నీళ్లు తాగేయకండి, తాగేస్తే కొన్ని ప్రమాదాలు. మంత్రజలం అయితే పర్వాలేదు. ఈ మధ్యన పాపం ఫినాయిల్ పెట్టేటోడ చేసాతో అది తెలియక ఆ పక్కవాడు తాగట్ట. రాత్రిపూట దాహం ఎక్కువైపోతుంది కదా, ఈ మధ్యకాలంలో అందరికీ దాహం ఎక్కువే, ఎందుకైనా మంచిదని రాత్రిపూట అక్కడ చాలా జాగ్రత్త పెట్టాలి. ఈ మధ్యన దాహం వేసి ఒక ఆయన విమానంలో వాళ్ళు ఏదో ఇస్తే తగ్గాడు జిల్జిల్లు అని. ఇంకా చూడండి దిగేదాకా మొత్తానికి ఏమిటో ఉందండి, కడుపు తిప్పుతోంది అంటారు, అది జిల్జిల్ రహస్యం. విమానంలో వాళ్ళు ఇచ్చింది ఒకటి నేను చెప్పకూడదు, అది బ్రహ్మరహస్యం. తాగిన ఆయనకి నాకు, ఆ ఇచ్చిన ఆయనకి తప్ప తెలియదు. కాబట్టి ఏంటంటే చెప్పొచ్చేది, ఏది పెడితే అది ఇస్తున్నారు కదా అని తాగేయకూడదు. పాప ఈయన మంత్రజలం తాగేసి పడుకున్నాడు. పొద్దున్నే వశిష్ఠుడు వచ్చి వీళ్ళందరినీ స్నానం చేయించి మంత్రజలం ఉన్నటువంటి బింది దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో ఒక చుక్క నీరు లేదు. మరి ఇంత దాహం వేస్తే మాత్రం బింది నీళ్లు తాగేశాడు ఆయన. అందుకే ఉపన్యాసంలో చూసారా లేదా, పక్కన సీసా పెడితే గడగడ తాగేస్తారు లేదా, దాహం వేస్తున్నాను వాటి లోపల ఎందుకని వెనక దీపం. అందుకని నేను ఎందుకైనా మంచిదని ఆ తాగడానికి పెట్టే నీళ్ళల్లో గొంతుక్కి పనికొచ్చే మంత్రాలు మాత్రమే చదువుతున్నాను. యవనాస్తుడి కోసం పెట్టిన మంత్రాలు చదవలేదు. చదువుకుంటే ఇప్పుడు ఈ వయసులో ఆయన లేనిపోయిన తంట తెచ్చుకుంటారు. అందున ఈ మామూలు నీళ్లు ఇవాల్టి మానవులు తాగే నీళ్ళైతే మనకేం పెద్దగా ఇబ్బంది తెచ్చిపెట్టకపోవచ్చు, కానీ పూర్వకాలంలో వశిష్ఠాదుల యొక్క మంత్రములకు తిరుగుండేది కాదు. వశిష్ఠుడు మంత్రం చదివిన నీరు ఎక్కడ పెట్టాడు అంటే ఆ నీళ్లు తాగితే తప్పక గర్భం వచ్చి తీరవలసిందే. అంత గొప్ప మంత్రవేత్త ఆయన. ఆ నీళ్లు కర్మయోగం వల్ల యువరాజుడు తాగాడు. ఇప్పుడు బిందులో నీళ్లు లేవు. ఎవరు తాగారంటే అప్పుడు రాజుగారు గుర్తొచ్చింది, రాత్రి అండి నాకు మెలకు వచ్చిందండి, దాహం వేసిందండి, తట్టుకోలేక నీళ్లు తాగాను, ఇవి మంత్రజలం అని తెలియదండి అన్నాడు. కొంప ముంచేసావు రాజా, ఇక నీకు కడుపు వస్తుంది అన్నాడు ఆయన. గర్భకోశం ఉండదు ఆయనకి, ఆడవాళ్ళకంటే లోపల గర్భకోశం, దాని విధానం ఉంటుంది. ఏమీ లేకపోయినా ఇది గర్భం వచ్చేసింది. ఇప్పుడు కర్మయోగం ఏంటంటే పొట్టలో కుడివైపున యకృత్తు ప్లేగం అనే ముద్దలు ఉంటాయో ఆ ముద్దల్లో ఓ పిల్లాడు తయారయ్యాడు. అది మంత్ర ప్రభావం అంటే. ఇప్పుడు ఆ పిల్లవాడు పెరిగిపోయాడు, రాజుగారికి కడుపు ఉబ్బిపోయింది, గ్యాస్ ట్రబుల్ ఉన్నవాడికి మళ్ళీ బాబోయ్ బాబోయ్ అని బాధపడ్డాడు. ఇప్పుడు ఈ పిల్లవాడిని ఎలా బయటికి తీసుకురావాలి? ఆడవాళ్ళకంటే పిల్లవాడు బయటికి రావడానికి ప్రకృతి ఒక విధానం పెట్టింది. ఈయనకేమో బయటికి రావడానికి రంధ్రాలు లేవు. దాంతో అప్పుడైనా ఓ దర్భ పట్టుకొచ్చి పొట్టెలా చీల్చి సిజేరియన్ ఆపరేషన్ చేసి తీసేశాడు. దర్భతో ఆపరేషన్ చేసి యువనాసుడి కడుపులోంచి పిల్లవాడిని తీశాడు. పొట్ట పోయిగానే ఆయన చచ్చిపోతే మళ్ళీ తన తపశ్శక్తితో బతికించాడు. ఇప్పుడు ఏమైంది, తండ్రి కడుపులోంచి పుట్టాడు ఆయన, తల్లి కడుపులోంచి కాకుండా. తల్లి అయితే పిల్లవాడు పుట్టగానే తన దగ్గర పాలుంటాయి కనుక స్తన్యమిచ్చి పోషిస్తుంది. కానీ తండ్రి గారి దగ్గర పాలు లేవు. ఎన్ని గొడవలు తోండి, గర్భకోశం లేదు, పొట్టలో పిల్లవాడిని బయటికి తీశారు, తండ్రిని బతికించారు, పిల్లవాడికి పాలు ఇవ్వడానికి లేదు. ఆవు పాలు పట్టుకొస్తే తాగట్లేదు ఆయన, బేరమని ఏడవడం మొదలెట్టాడు. ఆయన కారణజన్ముడు కనుక ఇంద్రుడు పరుగు పరుగుని వచ్చి తన బొటనవేలు నోట్లో పెట్టి మాం ధాత నన్ను త్రాగుము అని నోట్లో బొటనవేలు పెట్టి అమృతరసం నోట్లో పోశాడు. ఆ కుర్రవాడు మంచి బలంగా తయారయ్యాడు. ఏడవకు మాం నన్ను ధాత స్వీకరించుము అండం వల్ల ఆ కుర్రాడికి మాం ధాత అని పేరెట్టారు. ఈ రకంగా మాం ధాత అని పేరు వచ్చింది. మాం ధాత మహారాజు మహావీరుడు, తండ్రి గర్భంలోంచి పుట్టినవాడు, ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి అమృతరసం తాగడం వల్ల పరాక్రమవంతుడయ్యాడు. రావణాసురుడిని హడిలించిన వాళ్ళలో ఈయనొకడు. రావణాసురుడికి ఈయనంటే హడలు పట్టుకుంది, ఈయనతో యుద్ధం చేసి ఓడిపోయాడు. అందుకని మిత్రమా అన్నట్ట. రావణాసురుడు చాలా తెలివైన వాడు ఉండి చావు దెబ్బలు తిన్నప్పుడల్లా వాళ్ళ చేతిలో ఎవరి చేతిలో అయినా వాళ్ళతో స్నేహం చేసుకుంటాడు. మాంధాతని మిత్రుడిని చేసుకున్నాడు, కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయి మిత్రుడిని చేసుకున్నాడు, వారి చేతిలో దెబ్బలు తిని వాళ్ళని మిత్రుడిని చేసుకున్నాడు. అలా తెలివితేటలు ఉండాలి. ఎవడన్నా నెత్తి మీద డెప్ మీద కొట్టినప్పుడు అప్పుడు వాడే నా మిత్రుడు అనాలట. అంతేగాని పొగరికి యుద్ధం చేస్తే సస్తామని వాడికి తెలుసు. పైగా మాంధాత కూడా మనిషే కదా, మనుషుల చేతిలో చావు ఉంది వాడికి. అందుకే మాంధాతతో స్నేహం చేసుకున్నాడు ఈ మాంధాత మహావీరుడు. కానీ ఎంత గొప్పవాడికైనా అహంకారం చేయించడం అంత తేలిక కాదు. ఇంద్రుడు తన నోట్లో వేలు పెట్టి అమృతరసం పోసి తనని బతికిస్తే ఒకరోజు ఇంద్రుడి మీద యుద్ధానికి వెళ్ళి, ఇంద్ర నేను మహావీరుణ్ణి, రావణుణ్ణి కూడా జయించాను, నువ్వు నాతో యుద్ధానికి వస్తావా అన్నాడు రావణాసురుడి యొక్క మాటలు విని. రావణుణ్ణి జయించే వీరుడు నువ్వవుతావు అనుకుంటే రావణునితో స్నేహం చేసి నా మీదకి యుద్ధానికి వస్తావా అనుకుని ఇంద్రుడు చిరునవ్వు నవ్వి, నాయన నేను నీకు తండ్రి లాంటి వాడిని, నీ నోట్లో వేలు పెట్టి పాలు పోసి నిన్ను పెంచాను, అందువల్ల నీతో యుద్ధం చేయడం ధర్మం కాదు. మధువనంలో లవణాసురుడు అని ఒకడున్నాడు, వాడితో యుద్ధం చేయి, అప్పుడు నీకు కండ కావాలని తీరుతుంది అన్నాడు. ఈయన లవణాసురుడి మీద యుద్ధానికి వెళ్ళాడు. లవణాసురుడి దగ్గర ఏముంది, శివుడిచ్చిన సోలం ఉంది. ఆ సోలం ఎవడి మీద వేస్తే వాడు భస్మం అయిపోతాడు, దేవుడే భస్మం అయిపోక తప్పదు. ఆ సోలంతో లవణాసురుడు మాంధాతని భస్మం చేశాడు. అప్పుడు మాంధాత చచ్చిపోతూ, ఇవాళ నేను చచ్చిపోవచ్చు కానీ నా వంశంలో శత్రుఘ్నుడు అనేవాడు ఒకడు పుడతాడు, వాడి చేతిలో నువ్వు తెస్తావు అన్నాడు. చివరికి మళ్ళీ త్రేతాయుగంలో శత్రుఘ్నుడు లవణాసురుడిని సంహరించవలసి వచ్చింది. చూసారా, కాబట్టి ఎంత గొప్పవాళ్ళమైనా ఏదో ఒకనాడు అహంకారానికి గురైతే దెబ్బకి డామని పడిపోతాం. అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి అని ఈ కథ చెబుతున్నది. ఈ కథ భాగవతంలో నవమస్కంధంలో 6వ అధ్యాయంలో ఉంటుంది. ఇందులో 6 రామాయణంలో కూడా ఉంటుంది, కానీ ఇందులో కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ మాంధాత గారికి 3 కొడుకులు పుట్టారు, మహానుభావులు. పెద్దవాళ్ళిద్దరూ పరాక్రమవంతులే కాక సంతాన ప్రాప్తిని ఎక్కువ పొందారు. 3వవాడు దేవతలను కూడా మెప్పించినవాడు, ఆయన పేరు ముచుకుందుడు. ఆయనకు 3 కొడుకుల్లో 3వవాడి పేరు ముచుకుంద మహారాజు. ఆయనే కాలయవ నుండి భస్మం చేసినవాడు, శ్రీకృష్ణుడు అనుగ్రహం పొంది ద్వాపరయుగంలో బదరీకి తపస్సుకి వెళ్ళినవాడు ముచుకుంద మహారాజు. ఆ ముచుకుంద మహారాజు గారు 3 పుట్టిన తర్వాత కొడుకులు మాంధాతకి 50 మంది కూతుళ్ళు పుట్టారు. ఎక్కడ ఆ 50 మంది పరమసుందరీమణులు! ఏమి సౌందర్యం అండి! వాళ్ళను చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోయేవారట. ఆ కాలంలో సౌభరి అని పేరు కలిగిన ఒక మహర్షి యమునా నదీ తీరంలో మహాతపస్సు చేశాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1000 సంవత్సరములు కఠోర తపస్సు చేశాడు. ఈ కాళింది అని పేరు కలిగిన మడుగు దగ్గర కూర్చుని ఆయనకి రోజు ఆ మడుగులో ఉన్న చేపలు సేవ చేసేవి. మహర్షులంటే చేపలకు కూడా గౌరవం. ఆ మడుగులో ఇంతంత పెద్ద పెద్ద చేపలు ఉండేవిట, తిమింగలాలు లాంటి చేపలు ఉండేవి. ఆ చేపలకు ఒక రాజుగారు ఉన్నారు. ఈ మత్స్యరాజు గారు తన భార్యలతో పాటు రోజు నోటితో నీళ్లు పట్టుకొచ్చి సౌభరి కాళ్ళ మీద పోసి కాళ్ళు కడుగుతూ ఉండేవాడు. కాళ్ళు కడిగి మహర్షి ఆశీర్వదించండి అని చేపల భాషలో చెబితే ఆయన దీవించేవాడు. ఇలా రోజు చేపలు సేవ చేసేవి. ఒకరోజున సౌభరి రాత్రిపూట కళ్ళు తెరిచాడు. పగటిపూట ఆయన కళ్ళు మూసుకుని తపస్సు చేస్తాడు, రాత్రిపూట ఆశ్రమంలోకి వెళ్ళడానికి కళ్ళు తెరుస్తాడు. ఆ పూట ఎప్పుడూ లేదు. ఆయన ఒక దృశ్యం చూశాడు, ఈ చేపల రాజు తన భార్యతోటి రతిక్రీడల్లో ఉన్నాడు. ఈయనకి మతిపోయింది, ఆహా, చేప కూడా పెళ్లి చేసుకుంది, హాయిగా స్త్రీ సుఖం పొందుతున్నది, సంతానం పొందింది, ఆయనకి ఇంతమంది భార్యలు ఉన్నారు, నేనేమో మానవుండయి పుట్టి తపస్సులో పడిపోయాను, పెళ్లి లేదు, పెటాకులు పెళ్ళిలో అతనికి పెటాకులు ఎక్కడి నుంచి వస్తాయండి, ఈ విధంగా పెళ్లి లేదు, సంతానం లేదని కొంచెం బాధపడిపోయాడు. ఆయనకు కూడా పెళ్లి మీదకి వ్యామోహం వెళ్ళిపోయింది. ముసిలాడు అయిపోయాడు అప్పటికైనా. ముసలాడు కాకుండా సరదాగా మనవాళ్ళు తెలుగులో ముసిలాడు అన్నాడంటే వాడు బాగా ముసలాడు అని అర్థం అనమాట. నిజానికి ముసలి శబ్దం తప్ప ముసిలి ఉండదు. అయినా మనవాళ్ళు కొంటిగా ఏమంటారంటే మహావార్ధక్యంలోకి వెళ్ళిపోతే అలా అంటారు. తలంత ముగ్గుబుట్ట అయిపోయింది, ముడతలు పడిపోయాయి, కళ్ళు, చర్మము, చేతులు అన్నీ కూడా. ఆయన ఇంకా 40 ఏళ్ళు దాటాకనే పెళ్లి అనవసరం అన్నారు పెద్దలు. సరే, ఏదో కలియుగం కాబట్టి 50 ఏళ్ళు వచ్చాక కూడా పెళ్లి చేసుకుంటే అది వేరే విషయం. కానీ ఈయనేమో 1000 సంవత్సరాలు బతికిపోయి ముసలాడైపోయి అలా ఉన్నవాడికి ఇప్పుడు పెళ్లి మీదకి మనసుకి వెళ్ళడం ఏమిటి? రిటైర్ అయిపోయారు, టెన్షన్ లేకుండా పెన్షన్ పుచ్చుకుంటున్నారు, అనేక రకాల రోగాలు వస్తాయి, ఇంకా అప్పుడు పెళ్లి ఏమిటి అన్నారు మనవాళ్ళు. కానీ ఆయన అలా కాదు, ఆరోగ్యవంతుడు. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవడానికి ఆయనకి కోరిక కలిగి ఎవరిని నేనిప్పుడు కన్యని యాచించను అనుకున్నాడు. మాంధాత గారు అప్పుడు పరిపాలన చేస్తున్నాడు. ఆయనకి 3 కొడుకులు, 50 మంది కూతుళ్ళు అని తెలిసింది. ఈ 50 మంది కుమార్తెలకి స్వయంవరం చాటాడు ఆయన. నా కుమార్తెలకి స్వయంవరం చాటాను, రాబోయే చతుర్దశి నాడు వాళ్ళ చేతికి దండ ఇస్తాను, నా కుమార్తెలు ఎవరి మెడలో దండ వేస్తే వారే వారికి భర్త, వాళ్ళు నా అల్లుళ్ళు అవుతారని చాటించాడు ఆయన. అది ఈయన విన్నాడు. మాంధాత గారి దగ్గరికి ఏకాంతంగా వెళ్ళగానే ఋషి గనక ఆయన ఇలాగే ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి, మహర్షి ఈ వయస్సులో ఇప్పుడు వచ్చారేమిటి, మీ తపశ్శక్తి గురించి విన్నాం, మీ కోరిక ఏమిటో చెప్పండి అంటే, నేను ఓ సంసారాన్ని చూశానండి, ఆ సంసారాన్ని చూడగానే నాకు సంసారంలోకి రావాలనే కోరిక కలిగింది, నాకు పెళ్లి చేసుకోవాలనే కోరిక వచ్చింది, మీ కుమార్తెలు 50 మందిలో ఒక్క కూతుర్నైనా నాకు ఇచ్చి పెళ్లి చేయండి అనగానే ఆయన నవ్వుకున్నాడు లోపల. పైకి నవ్వితే బాగుండదు కనుక, నువ్వేమో చావడానికి సిద్ధంగా ఉన్నావా, ఏ క్షణంలో నీ ప్రాణం పోతుందో తెలియదు, శరీరం ఏమో వణికిపోతోంది, అటువంటిది నీకు నా కుమార్తె కావాలా, నవయౌవనంలో అడుగుపెట్టిన సౌందర్యవతి ఆమె ఎక్కడా, సావడానికి సిద్ధంగా ఉన్న ముదిమది తప్పిన నీవెక్కడ అని లోపల అనుకున్నాడు. పైకంటే వెళ్ళి ప్రమాదం కనుక సౌభరి తపశ్శక్తి కలిగినవాడు కదా, అందుకని ఎలా అయినా ఈ ముసలాన్ని వదిలించుకోవాలనిపించింది. అక్కడ ముసలాడు అనలేదు, ఈ వృద్ధుడు అన్నాడు. ఈ ముసలివాడి శబ్దం నాకు ఒకళ్ళు అంటగట్టారు. మా ముసలాడు అని పరిసార్లు అనగానే నాకు ఈ శబ్దాలు ఒక్కొక్కడు అంటగడుతున్నారు. ఒక్కొక్కళ్ళు ఇబ్బంది లేదు, ఒక్కొక్కళ్ళు ఏమో ముసలి శబ్దం, ఇలా ఏం చెప్తాం కొంతమంది మరి. అందుకని 6 నెలలు సవాన్ చేస్తుంది, వాళ్ళు వీళ్ళు అయిపోతారట. సరే, ఏమైతేనే ఈ ముసలాయన వదిలించుకోవడానికి ఏం చేశాడు? ఏమండి, ఆడపిల్లల సంగతి మీకు తెలియదేమో కానీ నాకు తెలుసు, వాళ్ళు ఎవరిని ఇష్టపడితే వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు. నేను నా కుమార్తెలకి చేతికి దండ ఇస్తాను చతుర్దశి నాడు, ఆ దండ మీ మెడలో వేస్తే మీరే వారికి భర్త అవుతారు. మీరు స్వయంవరానికి రండి, అందరిలాగే మీరు కూడా స్వయంవర ఆసనాల్లో కూర్చోండి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. నా చేతిలో ఏమీ లేదు, మీరు మహాత్ములు జ్ఞానులు, మీకు నేను చెప్పాలా? క్షత్రియులకి స్వయంవరం అనేది ఒక కఠోర నియమమని అన్నాడు. అది ఈయనకి తెలుసు. బుర్రకొక్కుని బయటికెళ్ళి, ఆహా ఈ మాంధాత ఎంత తెలివైన వాడు అనుకున్నాడు. నాకు పిల్లనివ్వను అనకుండా పొమ్మలు లేక పొగట్టినట్టుగా బయటికి పంపేశాడు అని భావించాడు ఆయన. పొమ్మను లేక పొగ పెట్టాడు నువ్వు సామెత ఉందండో, ఎవడన్నా మన ఇంటికి వచ్చాడు వాడిని బయటికి పొమ్మనాలి, వాడు పోడు, అప్పుడు ఏం చేయాలన్నమాట, బాగా పొగట్టాలి, కెమికల్స్ ఉన్న అగరత్తులు వెలిగించో, లేకపోతే ఏ రాజేష్నో పిలిచి పకోడీలు వాడు మొహం మీద వేయించో, పోపు పెట్టో పెట్టారా, హడిలి పారిపోతాడు, ఉండలేడు. అలాగా నీకు నా కూతుర్ని ఇవ్వను అనకుండా నా కుమార్తె స్వయంవరంలో ఎవరిని వరిస్తే వారే నా అల్లుడు అన్నాడు ఆయన. ఈ ముసలివాణ్ణి ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాణ్ణి ఎవరు వరిస్తారు? పరమసుందరీమణులు సుకుమారీమణులు అయినటువంటి వాళ్ళు, యవ్వనంలో ఉన్నవాళ్ళు ఈ మాంధాత కుమార్తెలు, ఈ వేషంలో పెడితే నన్ను వాడు పొరపాటు కూడా పట్టించుకోరు అనుకున్నాడు ఆయన. ఆయన మహాయోగి, వేల సంవత్సరాలు తపస్సు చేసిన తపశ్శక్తి కలిగిన వాడు. అందుకని రాజా నీకు తగిన గుణపాఠం నేను చెప్పలేనా అనుకుని సరిగ్గా స్వయంవరం రోజున తన తపశ్శక్తితో యోగశక్తితో 18 సంవత్సరాల కుర్రాడిగా మారిపోయాడు. తపశ్శక్తిని సాధారణంగా వినియోగించుకోరు వాళ్ళు, కానీ వినియోగించుకున్నాడు. ఇంకా చూడండి, ఆయన ఉన్నట్ట ప్రపంచంలో ఉన్న ఏ రాజు దగ్గర లేని సౌందర్యంతో ఉన్నాడు. అంటే నాలా ఉన్నాడు, అంత అందంగా మారిపోయాడు. 18 సంవత్సరాల కుర్రవాడిలాగా బంగారపు రంగులోకి వచ్చాడు. మంచి ఒత్తైన నల్లని నిగనిగలాడుతున్న చుట్టూ కిరీటం పెట్టుకుని మెడలో మంచి పూలమాలలు వేసుకుని శరీరం నుంచి పరిమళం వస్తూ ఉండగా టీవీగా టిప్టాప్గా కళ్యాణ మండపంలోకి వచ్చుకొచ్చున్నాడు. శ్రీ కళ్యాణి ఫంక్షన్ హాల్లో కాలిల మీద కాలేసి కూర్చుని కుర్చీలో కూర్చున్నాడు స్వయంవరం హాల్లో. అది కూడా ముందు కూర్చోలేదు, ఎందుకంటే ఈయన చూస్తే వాళ్ళు వచ్చి మీద పడతారని తెలుసు కనుక, వడ్డించేవాళ్ళు మనవాళ్ళు అయితే ఎక్కడ కూర్చున్నా పర్వాలేదన్న సామెత ప్రకారంగా చివరి ఎక్కడో కూర్చున్నాడు. రాజుగారు కూతుళ్ళకి మాల ఇచ్చి అందరినీ పరిశీలించుకోండి అంటే వాళ్ళంతా చూడడమే చూడడం ఈయన చూశారు, మిగతా రాజకుమారులు చూశారు. చిచ్చి వీళ్ళు రాజకుమారులా అంటే మీకే చూపిస్తానని అనుకోకండి, మీరు కాదు, మీరు ఎలాగో రాజకుమారులు గారు అనుకోండి, ఎవడన్నా ఆయన చూస్తే రాజకుమారులు అనుకుంటాడు ఆ కళదోడు ఆయన. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిజంగా రాజకుమారులు, మహాసౌందర్యవంతులు. వాళ్ళు ఎవ్వరి మీదకి దృష్టి వెళ్ళలేదు, ఎందుకని ఈయన శరీరం నుంచి సువాసన వస్తుంది, పైగా ఏ మూల చూసినా ఈయన శరీరం నుంచి వచ్చేటటువంటి వాసనే. పైగా శరీరము నుంచి తప్ప శరీరం మీద రాసుకున్న గంధం నుంచి కాదు, అది అంటే పుట్టుకతోటే ఆయన శరీరం నుంచి అలాంటి సువాసన ఉన్నది. పైగా యువకుడుగా మారిపోయాడు, యోగశక్తితో ఉన్నాడు. అటువంటి సౌందర్యవంతుడు చూడగానే 50 మంది కూడా, వీడే నాకు మొగుడు, వీడే నాకు భర్త, ఇతడే నా భర్త, ఇతడే నా ప్రాణనాథుడు అని అందరూ హా ప్రాణనాథ అండం మొదలెట్టారు. రాజుగారు కంగారు పడి 50 మంది వాడినే వరిస్తారంటే 50 మంది కాదు 500 మంది అయినా సరే అతన్నే వరిస్తాం, పనికి మాలిన వాడు భర్త అయ్యేకంటే 100 మంది అతన్నే కట్టుకోవడం ధర్మం అన్నారు వాడు. సరే అని అన్నాడు రాజుగారు, 50 మంది ఆయన మెడలో వేసేశారు. మాంధాత కూతుళ్ళు 50 మంది సౌభరిని వరించారు. అప్పుడు సౌభరి, ఏం రాజా ఇప్పుడేమంటావు అనగానే, మీరేనా అండి అన్నాడు ఆయన తెల్లబోయి. అవును నాయన, ఇది నా యోగశక్తి, నువ్వేం కంగారు పడకు, ఈ రూపంతో వాళ్ళతో సుఖంగా ఉంటానని చెప్పి ఆ తర్వాత యమునా నదీ తీరానికి వచ్చి మొత్తం యమునా నది మడుగు అడుగున ఎవరికీ కనపడకుండా ఒక అపూర్వమైన మందిరం నిర్మాణం చేశాడు. కొన్ని పురాణాలు 50,000 సంవత్సరాలు ఉన్నాయి, కొన్ని 10,000 ఉన్నాయి. ఆ కాలాలు ఆ రోజుల్లో తేడా, దాదాపు 10,000 సంవత్సరముల కంటే ఎక్కువ అందులో హాయిగా క్రీడించాడు ఆయన. 50 మంది భార్యలున్నా 50 మందికి 50 రూపాయలు ధరించేట ఆయన. అంటే ఏ భార్య కా భార్యే, నా భర్త నా పక్కనే ఉన్నాడు, నాతో పాటు భీమిలి బీచ్లో తిరుగుతున్నాడు, నా భర్త నా పక్కనే ఉన్నాడు, ఆర్కే బీచ్లో తిరుగుతున్నాడు, నా భర్త నా పక్కనే ఉన్నాడు, ఏలూరుపేటలోనూ అక్కడే ఉన్నాడు, ఈయన హైదరాబాద్లో ఉన్నాడు అనుకుంటున్నారు తప్ప ఎవరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళాడు నా భర్త అనుకోవడం లేదు. అంటే అందరకు అన్ని రూపాలతో తిరిగాడు ఆయన. ఇన్ని 1,000 సంవత్సరాలు గడిచాక ఒక రోజున ఆయనకి సూర్యుడు అస్తమిస్తూ ఉండడం కనపడింది. వెంటనే పెద్ద భార్యని పిలిచి, భార్యామణి సూర్యుడు అస్తమిస్తున్నాడు, సంధ్యావందనం చేసుకోవాలి, పంచపాత్రతే అర్ఘ్యప్రదానం చేస్తానగానే ఆవిడ పక్కపక్కనవి, ఏ అర్ఘ్యపాత్ర అండి, ఏ సంధ్యావందనం అండి, ఇప్పుడు సంకల్పం చెప్పుకోవడానికి ఏది ఇదండి అంది ఆవిడ. ఇవాళ చతుర్దశి నిన్న గడిచిందిగా మిమ్మల్ని పెళ్లి చేసుకుని వాళ్ళ పూర్ణిమ కదా అన్నాడు ఆయన. ఆవిడ మీ మొహం అనలేక, ఎంతైనా భర్త కదా, అందుకని స్వామి చతుర్దశి నాడు పెళ్లి చేసుకున్న ఆ చతుర్దశులు ఇప్పటి వరకు 10,000 సంవత్సరాలు దాటాయి. ఇవాళ తిథి ఏమిటో మీకు తెలియదు మాకు తెలియదు. తిథివార నక్షత్ర యోగకరణములనే పంచాంగాన్ని ఎప్పుడో దాటిపోయి మీరు పంచబాణం యొక్క వల్లలో పడిపోయారు. పంచబాణం అంటే మన్మధుడు వల్లలో పడిపోయారు. 10,000 సంవత్సరాలు గడిచింది మీరు సంధ్యావందనం మాని, ఇప్పుడు కొత్తగా సంధ్యావందనం చేయాలంటే మళ్ళీ ఉపనయనం చేసుకోవాలనగానే ఆయనకి మతిపోయింది. ఏమిటేమిటి, పెళ్లి చేసుకుని 10,000 సంవత్సరాలు గడిచిపోయిందా, ఎన్నాళ్ల పాటు నేను కుండిపోయానా, అయ్యయ్యయ్యో పద్మాకర్ గారు భాగవత సప్తాహానికి పెడదాం అనుకున్నవాడిని ఇలా అయిపోయానా అని బాధపడిపోయి, ఒక్క చేప నన్ను ఎంత పని చేసింది అనుకున్నాడు ఆయన. చేపతో సాంగత్యం వల్ల వాటి భక్తికి మెచ్చుకుని అక్కడ చేరి ఆ చేప భార్యలో తిరుగుతూ ఉంటే పెళ్లి చేసుకోవాలనే కోరికతో సంసారంలో పడ్డాను. సంసారంలో పడ్డం తప్పు కాదు, 10,000 సంవత్సరాలు తపస్సు మర్చిపోవడం, సంధ్యావందనాది పరమ పవిత్ర శ్రౌత స్మార్త క్రియలు విడిచిపెట్టాను, నా జీవితం భ్రష్టం అయిపోయిందని బాధపడిపోయాడు ఆయన. తర్వాత ఆ బాధతో ఏం చేశాడు, భార్యామణులరా ఇక నాకు సంసారం లేదు, ఏమీ లేదు, భార్యానాస్తి భర్త నాస్తి నాస్తి నాస్తితి మే మతి అని పలికి తపస్సు గడిపోతానన్నాడు. అప్పుడు వాళ్ళు బాధపడి, అలా అంటే అలాగండి, మీరు అలా బాధపడకండి, మేము మీతో వస్తాం అని మళ్ళీ కాళింది దగ్గర అడుగుపెట్టారు. ఆయన తాను సన్యాసం పుచ్చుకొని భార్యామణులు 50 మందికి కూడా సన్యాసినులు చేశాడు. పూర్వం తాళి కట్టి సువాసినులను చేశాడు, ఇప్పుడు కాషాయం ఇచ్చి సన్యాసినులను చేశాడు. కాబట్టి భర్తగారు తలుచుకుంటే సువాసినని చేయగలడు, సన్యాసినని చేయగలడు. ఇప్పుడు మీరెవరు సన్యాసినులు అవ్వకండి పురగొడవ. ఆ తర్వాత ఆయన చాలా తపస్సు చేశాడు. ఈ తపస్సు చేస్తున్నప్పుడు ఓ తమాషా జరిగింది. ఈ చేపలు పూర్వంలాగే వచ్చి సేవ చేసేవి, కానీ ఈయన వికృతంలో పడలేదు, వాటి సేవలు అంగీకరించాడు. ఓ రోజున గరుత్మంతుడు అక్కడికి వచ్చాడు, ఆయనకి మంచి ఆకలి వేసింది. అప్పటికి చేపల రాదు, పెద్ద తిమింగలంలో ఉన్నాడు పెద్ద చేప. ఆకలి వేసిన గరుత్మంతుడు ఆ మత్స్యరాజుని చెంచువులతో పట్టుకుని ముక్కుతో పట్టుకుని చీల్చి తినేశాడు. పాపం ఆడచేపలు ఏడ్చేయి, మహర్షి గరుత్మంతుడు మా భర్తని తింటున్నాడు అనగానే ఆయన కళ్ళు విప్పి, నాయనా గరుడా ఇది తప్పు, వాడు నా శిష్యుడు, తినద్దు అన్నాడు. ఈయన సౌభరి వారిస్తున్నా విరిపించుకోకుండా టక్కన చేపను తినేశాడు. దానితో సౌభరి మహర్షికి క్రోధం కలిగింది. ఆడచేపలు ఏడ్చేయి, మహర్షి మేము మీకెంత సేవ చేశాం, మీ కాళ్ళు గడిగాం, వద్దంటున్నా విరిపించుకోకుండా జై గురుదేవ అన్నాం, అటువంటిది మీరు మమ్మల్ని కాపాడరా అని ఏడిస్తే, అమ్మల్లారా నేనేదో తపస్సులో ఉన్నాను, ఆ సమయంలో ఈ గరుత్మంతుని తత్యాచారం చేశాడు, అయినా మించిపోయింది లేదు అని గరుడిని కేసి తిరిగి, ఓయి గరుడ ఇదే నీకు నా శాపం, నేడాదిగా నీవెప్పుడైనా ఈ మడుగులో అడుగు పెట్టి ఎవరినైనా చంపాలనుకున్నావా, నీ తల వెయ్యి చెక్కలైపోయి చచ్చిపోతావని చెప్పించాడు. ఇంకా అప్పటి నుంచి గరుత్మంతుడు ఆ మడుగులోకి కాళింతిలోకి అడుగు పెట్టేవాడు కదా, అడుగు పెడితే చచ్చిపోతాడు. ఆ తర్వాత తన యోగశక్తితో ఆ చచ్చిపోయిన చేపని ఆయన భార్యల్ని, అమ్మ మీరు బాధపడకండి, చచ్చిపోయిన వాడిని బతికించకూడదు, కానీ అతనికి వైకుంఠం ఇస్తున్నాను, మీరు కూడా వెళతానంటే మీకు వైకుంఠం ఇస్తానని అంటే మేము భర్తతో పోతాం అన్నారు వాళ్ళు. మొత్తం మత్స్యరాజు గారిని అతని భార్యల్ని తన యోగశక్తితో వైకుంఠానికి పంపాడు అంటే ఎంత గొప్పవాడో ఆలోచించండి. కాబట్టి మహాత్ములు శరీరముతో సంబంధం పెట్టుకున్నట్టు కనపడతారు, వాళ్ళు కాముకుల వలె కనపడతారు. ఈ కామంతో సంబంధం ఉండదు, అదొక భ్రమ. అవతల వాళ్ళని తరింపజేయడానికి అవి పనిచేస్తారు. వాళ్ళు నిష్కాములు, కామన్ నటిస్తారు. అందుకే ఇంద్రుడు, చంద్రుడు, అగ్ని, శ్రీకృష్ణ పరమాత్మ ఇలాంటి వాళ్ళని అటువంటి విషయాల్లో సామాన్యుల కింద భావించకూడదు. వారిని పంపి ఆ తర్వాత మహాతపస్సు చేస్తూ ఉండగా ఆయన శరీరం అగ్నికి భస్మం అయిపోయింది. త్రేతాగ్నుడును తన శరీరంలోకి ఆవాహన చేసుకుని చూస్తూ ఉండగా తన శరీరాన్ని భస్మం చేసేసుకున్నాడు ఆయన. ఆయన కర్మకాండలన్నీ నశించిపోయాయి. వెంటనే ధగధగలాడుతున్న శరీరంతో వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అప్పుడు భార్యలు ఆయన శరీరంలాగే తమ శరీరాన్ని చేసుకుని ఆయన శరీరంలో దూకి ఆ కాలుతున్న శరీరంలో ప్రవేశించి వాళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోయారు. మాంధాత కుమార్తెల్ని తనతో పాటు వైకుంఠానికి పట్టుకెళ్ళిన మహానుభావుడు సౌభరి తపస్సు చేసిన మడుగు ఇవాళ బృందావనంలో ఉన్నది. మీరు చూసే ఉంటారు మన బృందావనం వచ్చినప్పుడు కాళింది అనే పేరుతో ఉన్న హరదాన్ని. వేసవికాలంలో కూడా నీరుంటుంది అందులో. వేసవికాలంలో యమునులో పెద్దగా నీరుండదు, అక్కడ మాత్రం నీరుంటుంది. అక్కడ సౌభరి లాంటి వాళ్ళు తపస్సు చేశారు కనుక శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళ మీద అభిమానంతో ఆ ప్రాంతాల్లో తిరిగేవాడు. శ్రీకృష్ణుడు కేవలం 3 సంవత్సరములు వచ్చేంత వరకు మాత్రమే వ్రేపల్లిలో ఉన్నాడు. ఆయనకు 3 ఏళ్ళు రాగానే అక్కడి నుంచి బృందావనానికి మకాం మార్చేశారు వాళ్ళు. ఎందుకు మకాం మార్చారు బృందావనానికి అంటే, ఇదిగో ఈ యమునా తీరాన్ని ఇంకా పవిత్రం చేయడానికి వ్రేపల్లి విడిచి బృందావనానికి వచ్చారన్నమాట. జంట మద్ది చెట్లు కృష్ణుడు కూల్చేశాక ఓ రోజున ఉపనందుడని ఒక ఆయన ఉన్నాడు. ఈ ఉపనందుడు నందుడికి కూడా అన్నగారు, వరసకి పెద్దవాడు, పేరుకు ఉపనందుడు కానీ పెద్దవాడు. ఆయన నందుడి దగ్గరికి వచ్చి ఒక రోజున మనందరం సమావేశం ఏర్పాటు చేసుకుందాం అనగానే ఆయన ఓ మీటింగ్ పెట్టాడు. మొత్తం గోపాలకులు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అంతా కూడా సమావేశానికి వచ్చేవారు. ఆ సమావేశంలో ఏమన్నాడు ఉపనందుడు, ఈ వ్రేపల్లెలో ఇక మనం ఉండద్దు వ్రజభూమిలో. కారణం, ఇక్కడ కృష్ణుడికి గండాల మీద గండాలు వస్తున్నాయి. ఇక్కడ నుందురే మనుదులి మన కృష్ణునకెగ్గు చేయగా రక్కసురాలు చన్నసగే రాళ్ళపైన్ సుడిగాలి వైచే పై క్రికిరియన్ తరుల్వడియే కేశవు సకృప తప్పే చాలు నేడెక్కడికైనా పోవలయు ఇంకిట గోపకులారా వింటిరే. ఇక్కడ మానవులు ఉండరు, అసలు ఉండకూడదు కూడా. ఎందుకని, మనందరికీ కృష్ణుడంటే ప్రాణం. ఈ కృష్ణ పరమాత్ముడి కోసం మనం శరీరం ఇవ్వడానికి సిద్ధపడ్డాం. మనకి కృష్ణుడంటే దైవం, బిడ్డ, ప్రాణం, సమస్తం. అటువంటి కృష్ణుణ్ణి చంపాలి అని పూతన అనే ఒక రాక్షసి వచ్చింది, విషంతో కూడిన చందుబాలు ఇచ్చింది, కానీ ఆయన్ని చంపలేక ఆయన వల్ల తానే మరణించింది. ఆ తర్వాత ఏం జరిగింది, బండి మీద పడింది. అయినా ఈ దండి మగడు ఆ బండిని తన్నాడు తప్ప తాను చావలేదు. ఆ తర్వాత సుడిగాలి ఆకాశంలోకి ఎగరేసుకుపోయింది, అయినా సుడిగాలి వల్ల కూడా ఆయన చావకుండా బతికాడు. నిన్నగాక మొన్న జంటగా ఉన్న మద్ది చెట్లు, అర్జున వృక్షాలు కింద పడ్డాయి, కుప్ప కూలిపోయాయి ఆయన మీద. అదృష్టవశాత్తు చెట్ల మధ్యలో ఆయన ఉన్నాడు, కానీ ఆయనకి ఏమవ్వలేదు, చెట్లు కూలాయి తప్ప. ఇలా గండాల మీద గండాలు వస్తున్నాయి, ఆపదల మీద ఆపదలు ఈ పాపడి మీద జరుగుతున్నాయి. కేశవుడు ఈ బాలుణ్ణి రక్షిస్తున్నాడు, కానీ ఎల్లకాలం ఆయనే రక్షిస్తాడని భగవంతుని మీద భారం వేసి మన పిల్లవాడిని మనం రక్షించుకోకుండా ఉండకూడదు, ఆయన్ని మనం కాపాడుకోవాలి. ఈ ప్రాంతానికి ఏదో దుశ్శకునములు తోచినట్టు అనిపిస్తున్నది, ఈ ప్రాంతానికి ఏదో ప్రమాదం వస్తున్నది, ఇక్కడ దుష్టశక్తులు చేరాయి, ఈ దుష్టశక్తులు కష్టపెడుతున్నాయి పిల్లవాడిని, ఇక్కడి నుంచి దూరంగా పెడితే మనం బాగుంటామేమో, వాస్తు బాలేదేమో ఈ ప్రాంతానికి అనుకుని ఇక్కడి నుంచి మకాం మార్చేద్దాం అన్నాడు. నందుడు మొదలైన గోపాలకులు ఆయన్ని అడిగారు. అప్పుడు ఆయన ఉపనందుడు అన్నాడు, నేను ముందే ఆలోచించాను, మనకి ఈ రేపల్లె కంటే కూడా సుఖంగా ఉండే ఒక ప్రాంతం ఇక్కడే ఉన్నది యమునా తీరంలో. కసవు గల్లదు ఎనవు పశులకు లసదద్రినదీ మహీ జల్లతి కావలి పెంపెసగును కాపురములకు పొసగును బృందావనంబు పొదటచ్చటికి. పశువులకి కావలసినంత గడ్డి ఉండే ప్రాంతం, ఎందుకంటే మనం పశుపాలకులం, గోవులు పెంచుకుంటాం, ఈ గోవులకు కావలసినంత గడ్డి దొరికి ఒక ప్రదేశం ఉన్నది. ఆ ప్రాంతంలో గొప్ప గొప్ప కొండలున్నాయి, గోవర్ధన పర్వతం వంటి పర్వతాలు ఉన్నాయి, యమునా నది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది, మడుగులున్నాయి, చెరువులు కూడా ఉన్నాయి, ఆ అడవుల్లో చెట్లు దట్టంగా పెరిగి ఉంటాయి, అందుకని బృందావనానికి పోదాం అనగానే వాళ్ళు భలే భలే అన్నారు. మన కృష్ణుడి కోసం ఏదైనా చేద్దాం అనుకుని మారు మాట్లాడకుండా బృందావనానికి బయలుదేరదాం అనుకున్నారట. ఒక శుభముహూర్తం పెట్టాడు ఉపనందుడు. ఆ ముహూర్త సమయంలో బయలుదేరి వీళ్ళంతా బృందావనానికి వెళ్ళారు. ఉన్న ఊరు వదిలేసి మొత్తం ఇళ్ళన్నీ వదిలిపెట్టి సామాన్లు సర్దుకుని వెళ్ళాలి కదా, అందుకని ఏం చేశారన్నమాట, కష్టపడి సామాన్లన్నిటి కూడా మూటలు కట్టారు, ఎడ్ల బళ్ళ మీద ఎక్కించారు. బంగారాలు, నగలు, ధాన్యాలు ఒకటే అన్నీ కూడా 8 చక్రాలు ఉన్న పెద్ద పెద్ద బళ్ళల్లో ఎక్కించేశారు. ఎడ్లు పూయించిన బళ్ళు, ఎక్కువ మంది నడిచేవారు, సామాన్లు బళ్ళలో పెట్టారు, ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని బళ్ళు ఎక్కించారు. అందరూ బళ్ళ మీద పెడితే కుదరదు కదా, లిఫ్ట్ ఎందుకు అంటే ఎక్కలేని ముసలాళ్ళకి, నాలాంటి పొడిచాళ్ళకి ఎందుకు చెప్పండి, హాయిగా మెట్లెక్కి దిగితే ఆరోగ్యం, ఇంకో 2 ముద్దలు ఎక్కువ తింటాం అంతేగాని అందరూ లిఫ్ట్ ఎక్కితే ఎలాగా. అలాగే ఎడ్ల బళ్ళు కూడా అంతే. ఆ రోజుల్లో సాధారణంగా స్త్రీలు మాత్రమే, పసిపిల్లలతో ఉన్నవాళ్ళు మాత్రం బండ్లు ఎక్కేవారు, మిగతా వాళ్ళు నడిచేవారు అన్నమాట. అలా బళ్ళెక్కి బయలుదేరారు. ఇంకా ప్రయాణం కదా, కొత్తగా మకాము కడుతున్నాం, అది కూడా పేరంట వరుకున్నారు అనుకుంటాను, అందుకని వాళ్ళంతా తెల్లవారుజాములు లేచి శుభ్రంగా స్నానాలు చేశారు. పూర్వం తెల్లవారుజాములు లేచేవారండో కందరాళ్ళే 10 లేచేవారు కాదు, శుభ్రంగా స్నానం చేసి మంచి మంచి చీరలు బట్టలు ధరించారు. పసుపులాడియు రోజ కుంకుమ పంక శోభిత లైల సద్ వసనలైక చ భార చంప కదామలై సులలామలై పసిడి మాడల కాంతులర్రుల పర్వతేరుల మీద పింపెసగబాడిరి వ్రేతలాహరి హేలలింపగు ఏలలం, ఆహరి హేలలింపగు ఏలలం. శుభ్రంగా స్నానం చేసి ముఖానికి పసుపు పూసుకుని ఎంత బొట్టు పెట్టుకున్నారు, పూర్వం బొట్టుని పెట్టుకునేవారు. ఆడవాళ్ళకి బొట్టు లేకపోతే శోభించదు, అసలు ఆడేమిటి మగేమిటి, మానవుడే పుట్టాక బొట్టు పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోనటువంటి వాళ్ళు పిశాచాల్లా కనపడతారు. అందువల్ల ఇప్పుడు ఈ కలియుగంలో ఫ్యాషన్ తయారైంది. ఏమన్నా అంటే, మేము ఐఐటీ అండి, ఐఐటీ అయితే బొట్టు పెట్టుకోదని చెప్పారు ఎవరన్నా, లేకపోతే నువ్వేదో పాలిటెక్నిక్ చదివావను, లేకపోతే ఎంబీఏ చదివావను, బొట్టు పెట్టుకోకూడదా, నువ్వు ప్రొఫెసర్ అయితే బొట్టు పెట్టుకోవాలి. ఇస్రోలో ఉన్న రంగరాజన్ గారు లాంటి మహానుభావులు కూడా బొట్టులు పెట్టుకున్నారు, అందులో అంతరిక్ష పరిశోధనకి వెళ్ళి వాళ్ళంతా పెట్టుకుంటున్నారు. వాళ్ళంతా భక్తితో ఉంటే ఈ కాస్త కోస్త చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళంతా బొట్టు పెట్టుకోరు. పైగా వాళ్ళ అమ్మా నాన్న కూడా ఆనందం అన్నట, మా అమ్మాయి అండి బొట్టు పెట్టుకోవట్లేదండి, ఎంత బాగా చదువుకుంటుందో, బొట్టు పెట్టుకోకపోతే బాగా చదువుకోవటం ఏంటో, వీణమోహన్ తగలయ్యా అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు భవిష్య పురాణం. బొట్టు పెట్టుకుంటే అసలు జ్ఞానం ఉన్నవాడు బొట్టు పెట్టుకుంటాడు, అందులో తప్పనిసరిగా బొట్టు పెట్టుకోకండి. ఈ భర్త వల్ల బొట్టు తీసేయాలనే శాస్త్రం అసలు తీసిపారేయండి. ఇవాళ కాక మధ్యలో వచ్చినవాడు భర్త, పుట్టుకతో వచ్చింది బొట్టు, భర్త వల్ల తీయవలసింది ఒక్క మంగళసూత్రం మాత్రమే. ఇది మనకి మనుస్మృతి లాంటివి చెప్పాడు బృహస్పతి చెప్పిన మాట. అది పెళ్లికి ముందుకి పెళ్లికి తర్వాత ఒకటి తేడా ఏమిటంటే, వాడి దగ్గర నుంచి కొత్తగా వచ్చేది మంగళసూత్రం అంతే తప్ప పసుపు కుంకుమ ఇవి తీయమని ఎక్కడ శాస్త్రంలో చెప్పలేదు. ఎక్కడన్నా మీరు చూపించండి, ఎక్కడనే ఒక్క పురాణంలో ఉందేమో అలాగా, అలా చూపిస్తే నేను పురాణాలు చెప్పడం మానేస్తాను. భర్త చచ్చిపోతే మొత్తం పసుపు తీసేయి కుంకుమ తీసేయి అని వ్యాసుడు అయితే చెప్పలేదు, దొంగలు ఎవడో కల్పించి చెప్పిన వాటి. అందులో నిశ్చింతగా ఉండండి. ఒక్క మంగళసూత్రమే తీసి పక్కన పెట్టేవారు. తీసుకెళ్ళి రేవుల దగ్గర వీళ్ళ నానాయాతన పెట్టి గాజులు పగలు కొట్టేసి తెల్ల చీరలు అంటగట్టేసి ఇష్టోదడి చేసి పారేశారు కొంతకాలం. దానికి గల కారణం ఏంటో తెలిసిన, కేవలం ముస్లింల దండయాత్ర. ముస్లింల దండయాత్ర కాలం ఏమైపోయేదనమాట, ఈ వైధవ్యంతో కొంచెం వికృతంగా కనపడితే వీళ్ళ సౌందర్యం లేకుండా వాళ్ళు ఎత్తుకుపోయేవారు కాదు. అందుకని పడుచు వాళ్ళని వాళ్ళు ఎత్తుకుపోతున్నారు కనుక అలా చేశారు. ఇంకా కొంతకాలం ఏం జరిగిందంటే, కొంతలో కొంత ఎంత దుర్మార్గుడైనా వాడేనా ఏమనిపిస్తాడు, వాడు వాడు అదే దరిద్రుడు, వాడు 17 సార్లు దండయాత్రకు వచ్చాడే గజనీ మహమ్మద్, వాడి కాలంలో చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయేవాడు కదట. అందుకని చిన్నపిల్లల్ని, చిన్నపిల్లలు కాదు పెళ్ళైన వాళ్ళు ఎత్తుకెళ్ళేవాడు కాదు. అందుకని బాల్య వివాహం మొదలెట్టవలసి వచ్చింది. ఏ 8 ఏటో పెళ్లి చేశారనుకోండి, పెళ్లి చేసేస్తే ఎత్తుకుపోకుండా పెళ్లి కాని వాళ్ళని అపహరించాడు వాడు. ఆ తర్వాత వాళ్ళు పెళ్ళైన వాళ్ళు కూడా పట్టుకుపోవడం మొదలెట్టారు. ఆ జాతీయది దాన్ని ఎవడు బాగు చేస్తాడు. అది కాకపోతే ఏంటంటే, ఈ దురాచారముల కారణం ఈ విదేశీయులు దండయాత్రలు. అందుకని ఎందుకు వచ్చింది, ఆడవాళ్ళకి ముసుకేసి ఇంట్లో కూర్చోబెడితే కనీసం ఇంట్లో అయినా ఉంటారు వీళ్ళని, వాళ్ళ దుర్మార్గులు ఎత్తుకుపోతే గోమాంసం తినిపించి వీళ్ళ మీద అత్యాచారాలు చేస్తారని పాపం పెద్దవాళ్ళు ఏదో కర్మగాలే ఆ పద్ధతి పెట్టారు. అది కొంతకాలం పాటు వికృత క్రీడయ్యింది. అసలు సహగమనం లేదండి మన దాంట్లో. తమయంత తాము ఇష్టం లేక మా భర్త పోయాక ఉండలేమని దూకారు. అలా దూకిన వాళ్ళు మాదిరి లాంటి వాళ్ళు. మీరు ఒకసారి రామాయణం చదివారు కదా, కౌశల్య చచ్చిపోయిందా, సుమిత్ర మరణించిందా, కైక మరణించిందా, భర్తతో పాటు చితులు దూకారా, మాంధాత భార్య పోయిందా, పోలేదే, ఇక్ష్వాకు మహారాజు భార్య ఏమైనా దూకిందా? మీరు ఎక్కడన్నా పురాణంలో రామాయణాది ఇతిహాసాల్లో చూపించండి. ఒక్క మాదిరి మాత్రమే, అది కూడా శాపం. ఏ భార్య వల్ల పాండురాజు చచ్చిపోతే ఆవిడికి యోగం ఉంది కనుక ఆవిడ బాధ తట్టుకోలేక దూకింది. వాళ్ళంతా వాడు దూకారు ఉండలేమని. కుంతి లేదా, ఎంతమంది లేరు ఆ రోజుల్లో. కాబట్టి లేనిపోనివన్నీ మన పురాణాల మీద అంటగట్టి మన పురాణాలనేమో వికృతంగా చేయటానికి 2 దరిద్రపు మతాలు ఎప్పుడు కృషి చేస్తూ ఉంటాయి. వాటి ట్రాప్లో పడకండి, మీ పిల్లల్ని బాగు చేయండి, బొట్టు పెట్టండి. వాళ్ళకి ఎంత బొట్టు పెట్టకపోతే అన్నం పెట్టకండి. వాళ్ళని చిన్నప్పటి నుంచి పవిత్రంగా పెంచండి. ఇప్పుడు పవిత్రంగా బొట్టు పెట్టి మన సంప్రదాయంలో పెంచడం ఉందే, మతం కోసం కాదు బ్రతకడం కోసమని గ్రహించండి. కొంతకాలానికి బ్రతకడం మీరు లేకపోతే. ఒక్కసారి మనం గనక ఇంకా ఇలా తగ్గిపోయాము, ఇప్పటికీ హిందూ మతం చాలా ప్రమాద స్థితిలో ఉందిట. మన జనాభా తగ్గిపోతున్నారు, పాపిస్టు వాళ్ళు పెరిగిపోతున్నారు. నిన్నగాక మొన్న నేను సేఫ్ అనుకున్నవాడు వీపు మీద కత్తితో పొడిచినవాడు కూడా బంగ్లాదేశ్ వాడే. కాబట్టి వాళ్ళు వచ్చారా మనం సర్వనాశనం అయిపోతాం. కాబట్టి ఇంట్లో 3 పిల్లలకి తక్కువ కాకుండా కనండి, వాళ్ళని సంప్రదాయబద్ధంగా పెంచండి. విశ్వనాథ్ గారు ఎలా అయితే శంశక్తిని, శాశ్వతిని నిరంతరం బొట్టు పెట్టి గొళ్ళకి తీసుకెడుతున్నాడో అలాగే మీరు కూడా పిల్లల్ని పెంచండి. అప్పుడు మనం మన ధర్మాన్ని నిలబెట్టుకున్న వాడు అవుతాం, మనం బ్రతకగలుగుతాం. మా తరం వెళ్ళిపోతున్నాం, ఏదో మా కళ్ళ ముందు ఇంకా భీభత్సం చూడకుండా పోతాం అనుకోండి. కానీ భవిష్యత్తులో మీ పిల్లలు ఉండేలా అయితే, మీ పిల్లల్ని సరదా కోసం బొట్టు లేకుండా పెంచారా, సరదా కోసం తురక స్కూళ్ళల్లోనో లేకపోతే కిరస్థాన స్కూళ్ళల్లోనో చదివించారా, భావితరాల్లో వాళ్ళు ఏమవుతారో మీకు తెలియదు. సర్వమత సమానత్వం అనేది మనస్సులో ఉండాలి తప్ప పైకి చూపించద్దు. చూపిస్తే ప్రమాదం, వాడి దగ్గర లేదు అది, వాడేమో నరికేస్తాడు. నువ్వేమో అన్నీ ఒకటే అంటావేమిటి, ఏమి ఒకటి అవుతాయి, ఎలా అవుతాయి, అవ్వవు. వాడేమో నిన్ను చంపుతానంటాడు, నువ్వేమో నేను నువ్వు ఒకటే అంటావు. వాడి దగ్గర రాణిస్తాడు, ఓ పోటు పొడుస్తాడు. ఆఖరికి కుంభమేళాను కూడా పాడు చేయడానికి ఎన్ని కుట్రలు చేస్తున్నారండి వాళ్ళు. గుడిసెలకు నిప్పులు పెట్టడాలు, చంపడానికి ప్రయత్నించడం, ముసుగులు వేసుకుని అందులో చేరి స్నానం చేయడానికి చేరి పక్క వాళ్ళు పొడవడానికి ప్రయత్నిస్తూ ఒకదాన్ని అరెస్ట్ చేశారు తెలుసా మీకు. హిజాబ్ ధరించి వచ్చాకత్తే అందులో చంపడానికి ప్రయత్నిస్తుంటే దాన్ని అరెస్ట్ చేశారట. ఇలా జరిగిపోతుంటే ఎలా మరి, ఇన్ని చెప్పినా అన్నీ విన్నప్పుడు బాగానే మంది చప్పట్లు కొడతారు బయటికి వెళ్ళాక. మా అమ్మాయి అండి, అబ్బో ప్రొఫెసర్ గారి భార్య అండి, బొట్టెట్టుకుంటే ఎలాగండి అని మీరే అంటున్నారు మీ పిల్లల్ని. ప్రొఫెసర్ గారి భార్య పెట్టుకోకూడదా, అసలు ప్రొఫెసర్లే పెట్టుకుంటారు చక్కగా. కొంతమంది చూడండి, ఇప్పుడు మలయ వాసిన గారు లాంటి వాళ్ళని చూస్తే అంత చక్కగా ముచ్చటగా ఉండదు. చీర కట్టుకున్నారు కదా, ఎప్పుడేమైనా కనీసం పంజాబీ డ్రెస్ కూడా వేసుకోలేదు తెలుసా, వాళ్ళు ఇంత బొట్టు పెట్టుకుని పెడతారు. వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళంటే వాళ్ళు చక్కగా పాఠం చెబుతారు సంప్రదాయంగా. రేపటి చూస్తాను మీ అందరి ఇళ్లలోనూ రాత్రిపూట నేను అదృశ్య రూపంలో ప్రవేశించగలను. నాకు కూడా సౌభరికున్న శక్తి ఉంది. ఏ ఇంట్లో అయినా పిల్లలకు బొట్టు లేకపోతే ఒప్పుకోను. పిల్లలతో చక్కగా సంస్కృతం, తెలుగు మాట్లాడండి, అవి నేర్పండి. హాయిగా మన సంప్రదాయం నేర్పండి, నేర్పితే బాగుపడతాం. లేకపోతే ఇంకేముంది, మేము చెప్పి 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 మా దారిని మేము వెళ్ళిపోతాం. ఆ మాత్రం గురువు గారు అడిగితే ప్రాణమైన ఇమ్మని శాస్త్రం చెప్తుంది. గురువు అడిగితే ప్రాణము శరీరము కూడా ఇమ్మన్నారు. సంప్రదాయాన్ని ఇవ్వలేరా పిల్లలకు? ఆ మాత్రం బొట్టు పెట్టి నేర్పలేరా? వాళ్ళు బాగు చేయలేరా? చేయగలరా? గట్టిగా జయ శ్రీరామనండి. ఇంకా ఇంకోసారి అదనమాట ఆ రకంగా తయారు చేయాలి. అందుకని ఆ రోజున్న బృందావనానికి ప్రయాణాలు కడుతూ పసుపు ఒళ్ళంతా పూసుకుని మంచి మంచి బొట్లు పెట్టుకున్నారు. ఐదు స్థానములలో కుంకుమ పెట్టుకున్న స్త్రీకి వైధవ్యం ఉండదు అని వామకేశ్వర తంత్రం చెబుతున్నది. శివుడు పార్వతి అన్నాడు, ఐదు స్థానములలో కుంకుమ ధరిస్తే బాల్య వైధవ్యం ఉండదు. బాల్య వైధవ్యం, చిన్నప్పుడే వైధవ్యం రాదు. ఏమిటది? ఒకటి, పాపిడి బొట్టు. సరిగ్గా పూర్వకాలంలో ఇలా జుట్టును రెండుగా తీసి పాపిడి తీసుకునేవారు, ఆ పాపిడి దగ్గర ఒకబెట్టుకోవాలి. రెండు, భ్రూమధ్యం, కనుబొమ్మల మధ్య. ఇక మూడవది కంఠస్థానం. ఈ కంఠం దగ్గర ముచ్చిలు గుంటని ఒక గుంటలో ఉంటుంది ఈ ప్రాంతం. నాలుగు, వక్షస్థలం. ఐదు, నాభి అంటే బొడ్డు. ఈ ఐదు స్థానములలో కుంకుమ ధరించిన స్త్రీకి అకాల వైధవ్యం ఉండదు. సరే, వార్ధక్యంలో పెద్దయ్యాక శరీరం విడిచిపెట్టడం అది సహజం, కానీ మరీ బొత్తిగా పాతికేళ్లకు పెళ్ళైన వెంటనే 26-28 వైధవ్యం రావడం వంటి దుస్థితి ఉండదు. కనుక ఈ పంచస్థానములలో కుంకుమ ధరించాలి. అందుకే ఉరోజ కుంకుమ పంక శోభితలై, వక్షస్థలం మీద కుంకుమ పెట్టుకుంటే అది బురదలో ఉంది. ఏకంగా బాగా కుంకుమ పెట్టుకున్నారు, కాస్త చెమట వచ్చింది, అప్పుడు ఆ కుంకుమ ఏమైపోతుంది? అతుక్కుపోయింది, అదొక బురదలో ఉందన్నారు. అది శోభగా ఉంది వాళ్ళకి పైగా. లసద్వసనలై, మెరిసిపోతున్న మంచి మంచి బట్టలు కట్టుకున్నారు. కచ్చ భార చంపక దామలై, బాగా జుట్టు ఉండేది వాళ్ళకి. ఆ జుట్టు మీద సంపంగి పువ్వుల దండలు ధరించారు. నుదురు చాలా బాగుంటుంది. చాలా గొప్పవాళ్ళు కదా వాళ్ళంతా. గోపికా స్త్రీలు అంటే దేవతా స్త్రీలు వాళ్ళు, మన ఈ భక్తులు లాంటి వాళ్ళు వాళ్ళు. అందువల్ల వాళ్ళ శరీరములు ఒక రకమైన పవిత్రమైన శోభతో వెలిగిపోతున్నాయి. అటువంటి స్త్రీమూర్తులు మెడ నిండా నగలు కూడా వేసుకున్నారు. బాగా ధనం ఉన్నవాళ్ళు వాళ్ళు. ఆ ధనానికి ఆ రోజుల్లో దొంగల బాధ లేకుండా వాళ్ళు పరాక్రమవంతులు, తమను తాము రక్షించుకోగలరు. అందుకే ఇంతంత మాడలున్న గొలుసులు వేసుకున్నారట. ఒక్కొక్క మాడ 100 గ్రాములు బంగారం అనమాట. 100 గ్రాములు బంగారంతో ఒక్కొక్క అచ్చు తయారు చేసి ఆ అచ్చులకు పైన రంధ్రం పెడతారు. అలాంటివి 100 మాడలు, 108 మాడలు, 54 మాడలతో ఉన్న గొలుసు మెడలో వేసుకున్నారు. దాన్ని మోసారు వాళ్ళు. ఉదాహరణకు 108 మాడలు, ఒక్కొక్కటి 100 గ్రాములు అంటే 108 ఏంటంటే 100 అంటే అంత ఏంది? ఇక 10 కేజీలు బంగారం. అంత బంగారం మెడలో మోసారు. వాళ్ళైనా ఇప్పుడు కనపడితే బాగుండు. 2 మాడలు తీసుకుని ఆ సత్యనారాయణ స్వామి విగ్రహం చేయించేసేవాడు. ఆ సత్యనారాయణ స్వామికి అమ్మవారికి బంగారంతో విగ్రహం చేయించాలంటే ఇంత చేసి అంత గింజుకున్నా 80 గ్రాములు కూడా రాలేదు నాకు. ఇంకా నాకు కావాల్సిందేమో 2 కేజీలు పోయిన బంగారం. ఏం చేస్తాం, ఆ రోజుల్లో నేను లేను ఉండి ఉంటాను, కానీ అప్పుడేమో ఈ కోరిక వచ్చి ఉండదు బహుశా. అయినా పర్వాలేదులేండి, ఈ భీమిల్లో సప్తాహం అయ్యేలోపు ఆ మాత్రం మీకు బుర్ర లేకపోతుందా? మీరు తలుచుకోకపోతారా? అదేదో ఆ స్వామివారి విగ్రహం తయారు చేయించలేకపోతామా? సరే, ఏదో పక్కన పెడితే అంతంత పసిడి మాడల కాంతులు అన్నారు. మెడలో వేసుకున్న ఆ బంగారపు ముద్రల యొక్క కాంతి ముఖం మీద పడింది. మెడలో గొలుసు ఉంది, ఆ గొలుసుకి మాడలున్నాయి. ఈ మాడల మీద సూర్యకాంతి పడింది. ఆ కాంతి ధగధగలాడిపోతుంది, బంగారం కదా మెరిసిపోతుంది. అది ఈ మొహం మీద అర్రుల, అర్రు అంటే మెడ, మెడ మీద పడితే ఆ మెడలు కూడా బంగారపు కాంతిలో మెరిసిపోతున్నాయి అన్నమాట. అచ్చతెలుగు పదం అర్రు అంటే అందరి పళ్ళకి అర్రులు దాచారు అంటారు. అర్రు అంటే మెడ అనమాట. ఇప్పుడు పండు ఎక్కడో ఉందిట, పాపం ఏ వంటో మేకో ఇలా మెడ దాచింది అని అందట్లేదు. అందుకని ఏమని ఎవరనమాట, అందని మ్రాణి పండ్లకు అర్రులు చాచుట, అర్రు అంటే మెడ దాచడం అన్నట్టు, మెడలా చాచడం. ఆ విధంగా అర్రు అనే శబ్దాన్ని పోతన గారు అందంగా వాడాడు. మెడ నిండా బంగారపు గొలుసులు, ఆ గొలుసుల్లో ఉన్న మాడలు, ఆ మాడల కాంతి మెడకి శోభ కలిగిస్తున్నది, ముఖానికి కాంతి కలిగిస్తున్నది. వీళ్ళంతా బళ్ళు బళ్ళ మీద కూర్చున్నారు కదా, బళ్ళ మీద కూర్చుని కృష్ణుడి మీద పాటలు పాడుతున్నారు. పైగా యశోద రాసిందండోయ్, ఆవిడ కవయిత్రి కూడా. ఆ హరిహేళ లింపగు ఏలలన్, శ్రీకృష్ణుడు చేసిన బాల్యలీలను అందమైన పాటలుగా రాసింది. ఏల పాటలు అంటారు వాటిని. జానపదులు అంటే అడవుల్లోనూ పల్లెటూళ్ళల్లో ఉండేటటువంటి జనపదాలలో ఉండేటటువంటి వాళ్ళు కొంచెం స్వల్పమైన భాషలో, తేలిక భాషలో, మాట్లాడుకునే భాషలో, వ్యావహారిక భాషలో పాటలు రాసేవారు. ఆ పాటలు చాలా బాగుండేవి అన్నమాట. ఇదో కన్నయ్య, ఇవన్నీ మన పదాలే. సంస్కృతంలో కృష్ణ అంటాం, మనవాడు కన్నయ్య అనమాట. కన్నయ్య నల్లని కన్నయ్య అని ఎంత బాగా పాడేవారు. ఆ మధ్యన ఒక ఆయన పెళ్ళికొడుకు వచ్చాడు. పెళ్ళికొడుకు రాగానే పెళ్లి కూతురు నీకు ఏమైనా పాట వచ్చా అంటే కన్నయ్య నల్లని కన్నయ్య వచ్చినా నల్లగా ఉన్నాడు. ఇక చూడండి ఆయనకి సెగాదే కదూసి నల్లని కన్నయ్య అనగానే పెళ్లి చూపులు పెటాకులు అయిపోయి పారిపెట్టాడు. నన్నే చూచి పలికిందని వాడు ఎంత నల్లగా ఉన్నాడో కసిగే పడింది అండి. ఆ తర్వాత వెళ్ళిపోయాక ఏమీ ఎలా పాడామంటే లేకపోతే ఆ నల్లనాడు వాడు చేసుకుంటాడు అందుకని నల్లని కన్నయ్య అని ముందే పోయాడు. అలాగే ఏంటో తమాషగా పాడేవారు, అందంగా పాడేవారు. శ్రీకృష్ణ పరమాత్ముడు నల్లని కన్నయ్య అంటే ఈ రకమైన గౌడిగే చర్మం కదా, అక్కడికి ఎంత అందంగా ఉండేవాడండి. కృష్ణుడి యొక్క అందం వేరు. అందం ప్రపంచంలో అందం అంటే కొంతమందిదే, కృష్ణుడు, శివుడు, బ్రహ్మ, పద్మాగర్ గారు ఇలా కొంతమంది ఉంటారు. వాళ్ళని చూస్తే ఎవరైనా సరే వెంటబడవలసిందే అని అన్నారు. అంత సౌందర్యం అంట. అలా పరమాత్ముడు ఎప్పుడు అలా ఉంటాడు, ఆయన లీలలన్నీ కూడా ఏలపాటల్లో రాసి పాడుతూ ఉంటే ఆ పాటల యొక్క మాధుర్యానికి బృందావనం వైపు వెడుతున్నప్పుడు దారిలో ఉన్న ఎండిపోయిన చెట్లు కూడా చిగురించాయి అన్నమాట. ఎంత బాగుండేదో దాన్ని బట్టి ఆలోచించాను. యశోద ఎప్పుడు మంచి గాయకురాలు కనుక ఆవిడ కంఠానికి మాధుర్యం ఉంటుంది కనుక ఆ కంఠ మాధుర్యానికి అందరూ సంతోషించేవారు. అలా పాడుకుంటూ బృందావనం చేరారు. బృందావనం అలా అంత దూరంలో కనపడటంతో బండిలో చిగురికి ఎందుకు దూకేసేట కృష్ణుడు బలరాముడితో పాటు. చెల్దిరి బలమాధవులభినందించుచు పరమ పావనముదంచిత కాళిల్ది సంజీవనము బృందావనమున్ మునీంద్ర బృందావనమున్. బలరామకృష్ణులు సంతోషంతో ఎగిరి గంతులేసి పొగిడారు బృందావనాన్ని. ఈ బృందావనం కాళిందీ నదీ జలముల చేత పెంచబడిన వనం. యమునా నదీ జలముల వల్ల ఈ అడవి బాగా పెరిగింది. ఇది మామూలు బృందావనం కాదు, మునీంద్ర బృందావనము అన్నారు. బృంద అంటే సమూహము, అవనము రక్షించుట, బృందావనము అంటే బృందమును గుంపును రక్షిస్తోంది. ఏ గుంపుని? మునీంద్ర బృందావనము. మునుల యొక్క సమూహమును కాపాడేది అనగా ఎంతోమంది మునులు ఏ కష్టము లేకుండా ఆ అడవిలో తపస్సు చేసుకుంటున్నారని అర్థం అన్నమాట. మహానుభావులైన మునుడు తపస్సు చేసుకునే దివ్యక్షేత్రం బృందావనం. అక్కడికి వచ్చాక ముందు బళ్ళన్నీ అర్ధచంద్రాకారంలో నిలబెట్టి ఆ పూటకి వంటలు చేసుకున్నాక క్రమంగా మంచి ఇళ్ళు చాలా తొందరగా కట్టుకోగలిగారు. కృష్ణానుగ్రహం ఉంది కనుక పక్కా ఇళ్ళు కట్టేసుకున్నారు. అక్కడ మకాం పెట్టారనమాట. అటువంటి బృందావన మహిమ ఈ పూట విన్నాం. రేపటి రోజు కార్యక్రమంలో 8 గంటలకి శతావధానం, ఏకదివస శతావధాన కార్యక్రమం ఉంటుంది. ఆ పూర్వ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. కనీసం 100 మంది ప్రత్యేకులు కూడా ఇక్కడ ఉండవలసింది. ఈ పూట వచ్చిన వాళ్ళందరినీ తలుపులేసి భోజనం పెట్టి ఇక్కడ అరెస్ట్ చేసేయండి, వెళ్ళనివ్వకుండా. రేపు సాయంత్రం వదిలేయండి. ఈలోపు వాళ్ళ ఫోన్లు కూడా లాక్ చేసేయండి, ఇంటి దగ్గర నుంచి ఏమీ లేకుండా. వాళ్ళు పరిగెత్తులు వస్తారుగా చూడడానికి ఫోన్లు పని చేయట్లేదని అప్పుడు వాళ్ళని కూడా ఇక్కడ లాక్ చేసేయండి. సరదాగా అన్నారు కానీ వీళ్ళు లాక్ చేయాల ఆ శక్తే వాళ్ళని ఇక్కడికి లాక్కి వస్తుంది. ఏం పర్వాలేదు. అందువల్ల ఇప్పుడు మనం ఒకసారి ఏమండి మహానుభావులు ఎవరైనా అర్చక స్వామి గారు హారతి ఇచ్చేద్దామా?
నిన్ను నిరనం మితిరా, నిన్ను నిరనం మితిరా, మోహన కృష్ణ నిన్ను నిరనం మితిరా. దేవా ప్రేమవతారా, నిన్ను నిరనం మితిరా, మోహన కృష్ణ నిన్ను నిర. కాళీయ నాగుని గర్వము నణచి తాండవమాడిన యదుబాల, కాళీయ నాగుని గర్వము నణచి తాండవమాడిన యదుబాల, గోవర్ధనగిరి గోటిని నిలిపి, గోవర్ధనగిరి గోటిని నిలిపి, గోవులగాచిన గోపాల గోవులగాచిన గోపాల ముల్లోకముల ముగ్ధుల చేసిన, ముల్లోకముల ముగ్ధుల చేసిన మోహన మురళీలోల నిన్ను నిరణం ఇతిరా. దేవా ప్రేమవతారా నిన్ను నిరణం ఇతిరా, మోహన కృష్ణ నీ పద చింతన మీరిన మంత్రము, నీ పద చింతన మీరిన మంత్రము, నీ పద సేవకు మించిన పూజ ఆహా, నీ పద సేవకు మించిన పూజ, నీ సరితూగే దైవమే లేదు, నీ సరితూగే దైవమే లేదు, మోహన మురళీలోల నిన్ను నిరణం మితిరా, మోహన కృష్ణ దేవా ప్రేమవతారా నిన్ను నిరణం మితిరా, నిన్ను నిరణం మితిరా. గోవింద.
సత్యనారాయణ గారు రేపటి కార్యక్రమం గురించి చెబుతారు ఒకసారి, మీరు వచ్చేయండి ఆ ప్రకారం. మా భక్తులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఒక వరుస క్రమంలో క్రమశిక్షణతో గురువుగారి ఆశీస్సులను పొందండి. తదనంతరం రేపటి కార్యక్రమాన్ని ఇప్పటికే 2-3 సార్లు చెప్పడం జరిగింది. ఉదయం 8 గంటల కల్లా గురువుగారి యొక్క 24వ శతావధాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. చాలామంది ప్రేక్షకులు కూడా ఉత్సాహంగా మేము ఉంటామని అంటున్నారు. వాళ్ళందరూ కూడా శ్రీదర్శన్ గారికి మీ యొక్క పేర్లు ఇచ్చి మీరు ఏమేమి చెప్పాలనేది కూడా తెలుసుకోండి. వారి ద్వారా కొంతమంది సమస్యలు ఇవ్వాలి, దత్తబదులు ఇవ్వాలి, వర్ణనలు ఇవ్వాలి, ఆశువులు. శతావధానంలో 4 రకాలు ఉంటాయి: సమస్యలు, దత్తబదులు, వర్ణనలు, ఆశువులు. ఇలా 100 మంది పృచ్ఛుగులు కావాలండి, 100 మంది. ఈ 100 మంది కూడా 100 అంశాల మీద ప్రశ్నలు అడిగితే గురువు పద్య రూపంలో మనకి అందిస్తారు, మాటల్లో కాదు పద్య రూపంలో అందిస్తారు. అద్భుతమైన పద్యాలు, మంచి భావంతో కూడిన పద్యాలు, కొన్ని అయితే ప్రార్థన చేసుకుందుకు వీలుగా కూడా ఉంటాయి. తప్పనిసరి 8 గంటల కల్లా ప్రారంభం అవుతుంది. అందరూ చక్కగా విధిగా దాని వచ్చి కూర్చుని సార్ అలా తప్పనిసరి ఇప్పుడే పేర్లు రాస్తానండి. అయిన తర్వాత ఇటు రండి అమ్మా.
నేను రాస్తాను. వరలక్ష్మి దంపతుల యొక్క పేర్లు కూడాను తప్పనిసరిగా. ఇంకెవరైనా ఉత్సాహంగా ఉన్నవాళ్ళు, మేము కూడా పాల్గొంటాం అన్నవాళ్ళు కూడా పేర్లు ఇవ్వండి. మీరు ఏం చేయాలో నేను మీకు కొంచెం సూచనలు ఇస్తాను. దాని ప్రకారం చక్కగా పాల్గొంటే మీ యొక్క మరి అస్తిత్వాన్ని అంటే మీ యొక్క ముఖపద్మాన్ని ప్రపంచం అంతా చూస్తుంది. ఆ క్షణంలో మీకు చూపిస్తారు కాబట్టి ప్రపంచంలో ఉండే భక్తులు లక్షలాది మంది మీరు వేసే ప్రశ్నల్ని చూస్తారు కాబట్టి తప్పనిసరిగా ఉత్సాహంగా పాల్గొండి. చాలామంది ఉత్సాహంగా పాల్గొని దిద్దే పాల్గొండి. చాలాసార్లు చెప్పాం మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేయండి అని, అయినా మోగుతూనే ఉన్నాయి. దయచేసి రేపటి నుంచి కొంచెం వాటిని సైలెంట్ మోడ్లో పెట్టండి, లేకపోతే స్విచ్ ఆఫ్ చేసేయండి అమ్మా. ఒకరి తరువాత ఒకరు వచ్చి గురువుగారు నమస్కారం చేసి వారి ఆశీస్సులు తీసుకుని ముందుకు వెళ్ళండి.